యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునిదరు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకాం చేశారు. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు పీడరఘు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో కలిసి రాజమండ్రికి వెళ్ళాడు. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, సిరిడీ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లన్నారు, దీనిని నా సోదరుడగు సాయికి నా నమస్కారములతో కలిపి అర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము, నా యందు ప్రేమచూపు మనము అన్నారు. స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరు, కాని బాబా విషయం వేరు. ఆయన సమర్థ సద్గురుడు. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును సిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించాడు. బాబాను స్వామి సోదరుడనుట సమంజసంగా ఉన్నది. ఎందుకనగా బాబా వలె వారు కూడా రాత్రింబగళ్ళు అగ్నిహోత్రాన్ని వెలిగించియే ఉందురు. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులు సిరిడీకి టెంకాయని తీసుకుని వెళ్ళారు. వారు మన్మాడు చేరారు. దాహము వేటచే ఒక సెలయేరు కడకపోయారు. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారం చేశారు. అవి మిక్కిలి కారంగా నుండుచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరంగా చేశారు. దురదృష్టవశాత్తు ఆ కొట్టిన టెంకాయ స్వాములు వారు పుండలీకరావుకు ఇచ్చినదే. సిరిడీ చేరేటప్పటికి పుండలీకరావుకి ఈ విషయం గుర్తుకు వచ్చింది. అతడు చాలా విచారించాడు. భయంతో వణుకుతూ సాయిబాబా వద్దకు వెళ్ళాడు. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించాడు. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపిన టెంకాయను తెమ్మన్నాడు. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యాన్ని వెళ్ళిబుచ్చుచు పశ్చాత్తాపడుతూ బాబాని క్షమాపణ కోరుకున్నాడు. దానికి బదులు ఇంకొక టెంకాయని సమర్పిస్తానన్నాడు. కాని బాబా అందుకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కంటే ఎన్నో రెట్లనియు, దాని విలువకు సరిపోవున్నది ఇంకొకటి లేదని చెబుతూ నిరాకరించాడు. కాసేపటికి బాబా శాంతించి ఇట్లన్నారు, ఈ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకు ఇవ్వబడినది, తుదకు దారిలో పగలగొట్టబడినది. దానికి నీవే కర్తయ్యని ఎందుకనుకుందువు? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వహంకారరహితుడవయ్యుండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి చెందుతుంది. ఎంత చక్కగా బాబా ఈ వేదాంత విషయాన్ని బోధించాడో గమనించండి. బొంబాయికి దగ్గరున్న శాంతాక్రజ్లో పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ అనేవాడున్నాడు. వాడు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా ఉన్నాడు. ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేశాను, ఆ విషయమై ఒక గ్రంథాన్ని వ్రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాడు. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథాలను, బ్రహ్మవిద్య మొదలగు వాణిని చదివాడు. అతడు పండరీపుర విఠోభా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగింది. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబూల్జీయును, వామనరావు సిరిడీకి పోయి బాబా దర్శనం చేశారు. ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారాంకు, ఇతరులకు చెప్పారు. ఆ మాటలు విని అందరూ బాబాని చూడడానికి నిశ్చయించుకున్నారు. వారు సిరిడీకి రాకమునిపే బాబా అక్కడ సిరిడీలో ఇట్లు చెప్పారు, ఈ రోజున నా దర్బారుకు జనులు వచ్చుచున్నారు. ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందారు. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. బాబా వారితో ఇట్లన్నారు, వీరే నా దర్బారు జనులు, ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని అని ధురంధర సోదరులతో ఇట్లన్నారు బాబా, గత 60 తరముల నుండి మనం ఒకరికొకరం పరిచయం గలవారము. బాబా మాటలు విని సోదరులందరూ వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారాలు చేశారు. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చారు. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదాలు ఒత్తుచున్నాడు. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారాంకిచ్చి పీల్చమన్నారు. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు లేదు. అయినప్పటికీ దానినందుకుని కష్టంతో పీల్చాడు. దానిని తిరిగి నమస్కారాలతో బాబాకి అందజేశాడు. ఇదియే బాలారాంకు శుభ సమయము. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరాల తర్వాత ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చింది. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందారు. వారు శిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము ధురంధర సోదరులకు కలిగింది. చావడిలో హారతి సమయాన బాలారాంకు బాబా ముఖమునందు పాండురంగని తేజస్సు కనిపించింది. ఆ మరుసటి రోజు ఉదయం కాకడహారతి సమయంలో కూడా అదే కాంతిని, పాండురంగ వెటలుని ప్రకాశాన్ని బాబా ముఖమునందు బాలారాం దర్శించాడు. బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని రచించాడు. అది ప్రకటించబడక మునిపే అతను చనిపోయాడు. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించారు. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడింది. ఆ జీవిత చరిత్రలో వారు శిరిడీకి వచ్చిన విషయం కూడా చెప్పబడి ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము తుది పలుకు. ఇది ఏ చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యాలను రచించారు. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును, జీవము లేని వస్తువుల యందును వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నింటి యందు వ్యాపించియున్నారు. జీవరాశి యందంతటను కూడా వ్యాపించియున్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞాపకముంచుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మన జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములనడి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రాన్ని కూడా కల్లోలపరుచును. కోపము, అసూయ అనడి ముసళ్ళు నిర్భయంగా సంచరించును. అచ్చట నేను, నాదీయను, చుడిగుండాలను, ఇతర సంశయాలను గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఒరవలేనితనం అనే చేపలు అచ్చట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దీనివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. ఓ సాయినాథ, మా మనస్సు అటూనిటూ సంచారము చేయకుండుగాక. నీవు తప్ప మరి ఏమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణ శ్రవణము చేసెదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితములు గూర్చి కొంచెము చెప్పుదము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి శిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకున్న 30 కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ సాయి చరిత్రాన్ని ప్రేమతో పారాయణ చేయుచున్నచు మన పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచు సాయి లీలలను చదువుము. వానినెల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయించుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచు అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచు క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారానికి దారిచూపుతుంది. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కాని నీవు సగుణ స్వరూపము ద్వారా పోయినచు నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచు అతడు తాను అని దానిని పోగొట్టుకుని నది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యముగును. జాగృతి స్వప్న సుషుప్త్యావస్థలలో ఏదైనను ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచు సంసార బంధము నుండి తప్పించుకొనవచ్చు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతో పారాయణము శ్రవణము చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీయూ నశించగలవు. ఈ సాయి సచ్చరిత్రను పారాయణ చేసిన లేక శ్రవణం చేసిన ఉత్తమ ఫలితాన్ని సాధించవచ్చు. వారి వారి భక్తి నమ్మకాలపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ భక్తి విశ్వాసము లేనిచో ఏ అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ఐశ్వర్యాలను ప్రసాదించును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందాన్ని కలుగజేయును. ఎవరి హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరు వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకును. ఈ గ్రంథమును గురుపౌర్ణమి నాడు, శ్రీరామనవమి నాడు, గోకులాష్టమి నాడు, విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణము శ్రవణము చేసిన ఎడల వారి కోరికలన్నీయు నెరవేరును. మన హృదయమునందు శ్రీ సాయి చరణములే నమ్మిన ఎడల భవసాగరాన్ని సులభంగా దాటగలవు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యాన్ని పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీయు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితురు వారిని మరువవద్దు. ఈ సాయి సచ్చరిత్రను ఎంత తీవ్రంగా చదివెదరో వినిదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉండునట్లు చేస్తారు. ప్రసాదయాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును జూపమని వారిని వేడిదము. ఈ గ్రంథమును చదువు భక్తులు, వింటున్న శ్రోతలు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. శ్రీ సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వ జీవములయందు చూచెదరుగాక. తథాస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వమూ సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు. శిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించినంతని సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము కూడా నేను అప్రమత్తుడని. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును. నా సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్ను ఆశ్రయించిన వానిని, నన్ను శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా యొక్క కటాక్షము గలదు. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని నా సలహాను గాని కోరిన వెంటనే ప్రసాదించదను. నా భక్తుల గృహములందు లేమి అను శబ్దము పొడసోపదు. ఓం శాంతి శాంతి శాంతి.